విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికాః భువి భావుకాః. గట్టి ఒకసారి గోవింద నమస్మరణ చేయండి. గోవింద ఒక్కొక్కసారి గోవింద దేవకీదేవి కొప్పు పట్టి కంసుడు సంహరించడానికి సిద్ధపడగా తన భార్యను రక్షించుకోవడం కోసం వసుదేవుడు ఒక ప్రయత్నం చేశాడు. వసుదేవుడు జ్ఞాని, ఆయనకి నిజంగా ప్రాణం మీద ఆశ లేదు. జ్ఞానులు ప్రాణం మీద ఆశ లేకపోయినా జీవించటం అనేది వాళ్ళ హక్కు కనుక మానవుడి పుట్టాక అనవసరంగా ఆత్మత్యాగం చేయకూడదని శాస్త్రం చెబుతోంది కనుక భార్యని రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. నిజం చెప్పాలంటే దేవకీ వసుదేవులకి ప్రాణం తృణప్రాయం. గడ్డిపరక ఎంత తేలికగా విడిచిపెడతారో ప్రాణం అంత తేలికగా విడిచిపెట్టే జ్ఞానులు వాళ్ళు. అయినా వేదం ఏం చెబుతున్నది, నీ శరీరములో ఓపికొన్నంత వరకు నీ ప్రాణమును నీవు రక్షించుకోవాలి. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, లేక మరెన్ని దుఃఖాలు వచ్చినా ఆత్మత్యాగం మాత్రం చేయకూడదు. అన్నిట్లోకి మహాపాపం ఆత్మహత్య. ఈ చిన్న చిన్నవాటికి ఆత్మహత్య చేసుకోవడానికి ఎవడన్నా వింటని అవుతాడు? ఇవాడు ఒక 100 రూపాయలు జీతం పోయింది, అంత మాత్రానికి చచ్చిపోతామా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే చచ్చిపోతారా? ఇవి పరమ పాపాలు. హనుమంతుడు అంతటి వాడు సుందరకాండలో సీత కనపడకపోతే కించిత్ కాలం దుఃఖించి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. విషం ఉద్బంధనం వాపి ప్రవేశంజ్వలనస్యవ, విషం తాగి చచ్చిపోనా, ఉరివేసుకు చచ్చిపోనా, అగ్నిలో దూకి చచ్చిపోనా అనుకుని అంతలోనే ఆయన కన్ను విప్పి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నా నేను, అసలు చావడం ఏమిటి, ఓ చిన్న పని అవ్వకపోతే చచ్చిపోవడమా, చావడం సమస్యకి పరిష్కారం అవుతుందా? కాదు కాదు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అన్నాడు. ఇది సుందరకాండలో వాల్మీకి రాసిన గొప్ప శ్లోకం. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న వాడికి ఇహం లేదు, పరం లేదు, పిశాచమే అల్లాడిపోతాడు. అందువల్ల ఎప్పుడూ తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు. బతికుంటే ఎప్పుడైనా శుభం పొందుతాంట. అందువల్ల జీవన్ అంటే బ్రతికి ఉన్నవాడిని భద్రాణి పశ్యతి, శుభములు చూస్తాయి. బతికున్నవాడు ఎప్పుడు ఒకప్పుడు సుఖాన్ని పొందుతాడు. ఆయనకి 60 ఏళ్ల దాకా కష్టపడిన వాడు కూడా 60వ ఏట సుఖపడిన వాడు ఉన్నాడండి. నేనేమో ఓ భక్తురాల్ని ఎరుగుదును, ఆవిడకు 48 ఏళ్ళు వచ్చాయి. ఓ హిందీ పండిట్టు పెళ్ళి ఒక నానాయాతన పడిపోయి, ఓసారి నేను పురాణం చెబుతూ ఉంటే వచ్చి నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి, నాకు తల్లి లేదు తండ్రి లేడు, ఏదో చిన్న హిందీ పండిట్టు ఉద్యోగం చేసుకుంటున్నాను ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ ఉద్యోగం రాదిక, 48 ఏళ్ళు వచ్చాయి, ఒంటరిగా బతకలేకపోతున్నాను, ఈనాటి వరకు పెళ్ళి అవ్వలేదు, చావడానికి ఏదన్నా మంచి మంత్రం చెప్పండి, చూస్తూ చూస్తూ విషం తాగి చావలేకపోతున్నానండి. వెరిదానా, చంపే మంత్రాలు ఉండవు, బతికించే మంత్రాలు ఉంటాయి అని ఒక గొప్ప మార్గం ఒకటి చెప్పాను. 40 రోజులు పారాయణ చేసింది. ఆ తర్వాత 2 నెలలు తిరగకుండానే విజయవాడలో ఓ హై స్కూల్లో ఇంచుమించుగా ఓ 52 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి హెచ్ఎం గారు ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 2వ పెళ్లి, ఆయన భార్య పోయింది, పిల్లలు ఎవరిదారో వాళ్ళు వెళ్ళిపోయారు చదువుకోవడానికి, ఆయనకు తోడు కావాలి, ఈవిడికి నీడ కావాలి, ఈవిడికి 48 ఆయనకి 52, నాకు తోడు కావాలి నీకు నీడ కావాలి, ఇద్దరు పాడుకుంటూ టింగురంగాన్ని పెళ్లి చేసుకుని కొంతకాలం చేతక్కు మీద నా దగ్గరికి వచ్చేవారు మధ్య మధ్యలో. అప్పుడు ఆవిడ్ని, ఏమమ్మా ఇప్పుడు చచ్చిపోతావని అడిగాను. ఎలా చచ్చిపోతామండి, కొంచెం లేటుగా వెళ్ళిన వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఉంటుంది, అందులో ఎంతో సిగ్గుపడుతూ వచ్చేది ఆవిడ. ఇప్పుడు ఈ మాట అంతా ఏనాటి విషయంలో, ఇప్పుడు ఆవిడకి 78 ఏళ్ళు, ఆయన పాప వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడకి ఆయన పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్తో ఏ టెన్షను లేకుండా సుఖంగా బతుకుతుంది. నిజంగా నాడు చచ్చిపోయి ఉంటే ఏమయ్యేది, రుద్రపిశాచమై అల్లాడిపోయేది, ఇహం పరం రెండూ లేక నశించిపోయేది. కాబట్టి ఎప్పుడూ కూడా జీవి ఎంత కష్టం వచ్చినా చావరాదు, అందువల్ల వినాశే. చావడములో, ఆత్మహత్య చేసుకోవడంలో బహవో దోష, ఒకటి కాదు చాలా దోషాలున్నాయి, ఆత్మహత్యలో చాలా పాపాలున్నాయి, చాలా తప్పులున్నాయి. జీవన్ భద్రాణి పశ్యతి, బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. ఇది తెలుసుకోవాలి. కానీ ఎవడో ఉద్యోగం బీగేశాట, అంత మాత్రం చచ్చిపోతే వాడికేం నష్టం, నీవే కదా పోయావు, నీ వల్ల నీ కుటుంబం ఎంత బాధపడుతుంది, వాడ పోనీ చావడం వల్ల ఏమైనా సుఖమా, ఏమీ లేదు. అందువల్ల పురాణములు చెబుతున్నవి శ్రద్ధగా వినాలి. దేవకి వసుదేవులకి ఏమైనా శరీర భ్రాంతి ఉందా, ఏమీ లేదు, వాడు జ్ఞానులు. అయినా ఈ నా భార్యను రక్షించుకోవటం భర్తగా నా కర్తవ్యం, మన ప్రయత్నం ఎప్పుడూ చెయ్యాలి. ఎత్రే కృతే ఎది నసిధ్యతి కోత్ర దోష, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఏ పనిలో అయినా ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తే పని అయిందా సంతోషం, అవ్వకపోతే నీ తప్పు లేదు, నీ ప్రయత్నం చేసావు పని అవ్వలేదు, దానివల్ల నీలో మాత్రం ఏ దోషం పాపం ఉండవు. జ్ఞానులు అందువల్ల తమ ప్రయత్నం చివరిదాకా కొనసాగిస్తారు. అందువల్ల ఆయన ఏం చేశాడు, కంసుడు చేయి గట్టిగా పట్టుకుని బతిమాలాడు. చెలియల్ కన్నీయ ముదరాలబల నీ శ్యామంబ చింతించు నిర్మల, దీని బయలాడు మాటలకునై మర్యాద పోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకట కోపంబు పాపంబు నిచ్చెలినోహో తెగవ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వర. ఈ దేవకి నీకు చెల్లెలు, ఇప్పుడే పెళ్ళైన కన్య, వివాహమైన 9 రోజుల వరకు అమ్మాయి కన్య కిందే లెక్కని శాస్త్రం, అందువల్లే కన్నీయ అన్నాడు ఆయన. అమాయకురాలు, నోట్లో వేలు పెడితే కూడా కొరకడం చేతకానంత అమాయకురాలు, బలం లేని నిర్బల, నిత్యం నీ క్షేమం కోరుకునే ఉత్తమురాలు. దేవకి కంసుడంటే చాలా ఇష్టం, అందుకే నిరంతరం మా అన్నయ్యో మా అన్నయ్యో మా అన్నయ్యో అని నిత్యం నిన్నే తలుచుకుంటూ ఉంటుంది. ఆఖరికి ఇందాక మెడలో తాళి కట్టేటప్పుడు కూడా భర్తనైన నామకం చూడకుండా, ఏమండి మా అన్నయ్య వచ్చాడా, మా అన్నయ్య లేకుండా తాళి కట్టకూడదు సుమా అందుటే. దాన్ని బట్టి నువ్వంటే ఆవిడకి ఎంత ప్రేమ ఆలోచించు. అన్నం తింటున్నా తిరుగుతున్నా మా అన్నయ్యో చిన్నప్పటి నుంచి ఎత్తుపించాడు, తండ్రితో సమానమని నీకోసం కలవరించే ఉత్తమురాల్ని చూస్తూ చూస్తూ ఎలా చంపాలనుకున్నావు. నిజానికి ఆవిడ వల్ల నీకేం నష్టం, ఆవిడ కనే బిడ్డ వల్ల నీకు నష్టం. అంత మాత్రం చేత ఆగ్రహించి బిడ్డలా పెంచినటువంటి పిల్లని, నీ చెల్లెల్ని తలనరికి చంపాలనుకుంటావా, ఇంత కర్కోటకుడు అయిపోయావా. నా మాట విను, ఆకాశము అనే దానికి శూన్యము అని కూడా ఒక అర్థం. శూన్యంలో ఏం ఉండదు, ఏమీ లేనిది, ఏదో ఒక మాట మాట్లాడింది, ఆ మాటని నమ్మి సొంత చెల్లెళ్ళు చంపుతావా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? బయలాడు మాటలు అనడం ద్వారా ఆకాశవాణి అనకుండా బయలు అన్నాడు అనమాట. అక్కడ బయలు అంటే శూన్యము అని అర్థం. అక్కడ ఏం ఉండదు, ఏమీ లేకుండా ఏదో ఒక కల్పితాన్ని పురోగు చేసి నీకు అసత్యాన్ని చెప్పింది. భార్యను రక్షించుకోవడానికి అలా అంటున్నాడు తప్ప ఆయన నిజానికి ఆకాశం మీద ద్వేషం కాస్తుమా? తన పెళ్ళాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏమీ లేదు అక్కడ, ఏమీ లేని దాని మాటలు విని అన్నీ ఉన్న చెల్లెళ్ళు చంపుతావా అన్నాడు. మర్యాదను విడిచిపెడతావా? పరమ పవిత్రమైన సత్కులంలో పుట్టావే, ఎంత గొప్పది మీ వంశం భోజవంశం అంటే, అటువంటి భోజవంశంలో పుట్టిన భోజేశ్వర ఈమెను చంపడం ధర్మమో కాదో ఒకసారి ఆలోచించు, కోపం మహాపాపం అన్నాడు. యాదవులలో కూడా చాలా శాఖలు ఉన్నాయండి, మొత్తం యాదవ వంశంలో యాదవ వంశము, వృష్ణివంశము, భోజవంశము, సాత్వత వంశము, దాశారస వంశము, కులపతి వంశము అని ఆరు రకాల శాఖలు ఉన్నాయి. ఇంచుమించుగా ఈ ప్రతి కులంలోనూ ఈ దిక్కుమాల శాఖలు ఒకటి, ఈ శాఖలతోటే కొట్టుకు తెచ్చిపోయి దేశం సగం పాడైపోయింది. ఎవడికి వాడనమాట, కొద్ది రోజులు పోక నిజానికి అందరివి గోత్రాలు ఒకటే, మొదట్లో వీళ్ళంతా ఒకటే, అలా విడిపోయారు. ఇక విడిపోయాక నేనే గొప్ప అంటే నేనే గొప్ప అండం. ఏమిటి వీడు గొప్ప, వీడు బతుకు ఎంతకాలం బతుకుతాడు వీడు? ఒక వ్యక్తి వాడు అదృష్టం బాగుంటే ఒక గోత్రంలోనో ఒక వంశంలోనో పుట్టాడు. ఈ వంశంలో ఎంతకాలం ఉంటాడో తెలియక ఇక నా వంశాన్ని మించింది లేదు, నా గోత్రాన్ని మించింది లేదు, నా శాఖని మించింది లేదు, నా ప్రాంతం మించింది లేదంటాడు. నిజానికి ఈ జీవి ఏ ప్రాంతమునకు చెందినవాడు కాదు, ఏ శరీరమునకు సంబంధించినవాడు కాదు. ఈ శరీరం తాత్కాలికంగా కర్మవశాత్తు వచ్చింది, కొంతకాలం పోయాక ఇది విడిచిపెట్టాక వాడు వచ్చే జన్మలో ఏమవుతాడో తెలియదు. కర్మం వల్ల మానవ జన్మ వచ్చింది, మళ్ళీ ఇంకేం కర్మ చేస్తున్నావో రాబోయే కాలంలో వీధిలో కుక్క అవుతావో అడవిలో నక్క అవుతావో ఏం తెలుసు? అయిన అజ్ఞానంతో మాదే గొప్ప అనుకుంటారట. అలాగే యదువంశంలో ఈ భోజవంశస్థులు అంటే కంసుడికి సంబంధించిన శాఖ వాళ్ళంతా మేము గొప్పవాళ్ళం, మేము గొప్పవాళ్ళం అని కొంచెం విర్రవీగేవారు. అందుకని అప్పుడప్పుడు పొగడ్డానికి చింతింపు భోజేశ్వర, ఓ భోజరాజా కాస్త ఆలోచించు, నువ్వు పుణ్యాత్ముడివి అన్నాడు. పైగా బాగా వేదాలు చదువుకున్నవాడు కంసుడేం సామాన్యుడు కాదు. కంసుడు ఆ రోజుల్లో టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ అన్నమాట, గోల్డ్ మెడలిస్ట్. అసలు ఎందుకో తెలియదు కానీ టెర్రరిస్టుల్లో చాలామంది చదువుకున్నవాళ్ళే, వాళ్ళు చదువుకోకేం కాదు, వాళ్ళ చదువు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే పక్కవాడు బాగుపడకుండా ఉండాలి వాళ్ళ కోరిక అది. అందుకే ఇటువంటి దుర్మార్గులను శిక్షించడానికే దుష్ట శిక్షణకి భగవంతుని అవతరిస్తూ ఉంటాడు. నీవు అన్నీ చదువుకున్నవాడి, కోపం మహాపాపం. ఒక వస్తువుని చూసి ఈ వస్తువు కావాలి అనుకుంటాట మానవుడు. ఆ వస్తువు రాకపోతే అయ్యో ఈ వస్తువు రాలేదే అని క్రమక్రమంగా బాధ పెంచుకుంటాడు. ఈ బాధ వల్ల కోపం పెరుగుతుంది. ఎప్పుడైనా మనం అనుకున్న వస్తువు రాకపోతే, అనుకున్న పని అవ్వకపోతే జీవికి కోపం వస్తుంది. కోపానికి మూల కారణం వస్తు వ్యామోహమే. అప్పుడు ఆ కోపం ఏమవుతుంది? క్రమక్రమంగా శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. క్రోధం వల్ల శరీరం సమ్మోహానికి గురవుతుంది. సమ్మోహం అంటే కాళ్ళు చేతులు వణికిపోవటం, బుర్ర పని చెయ్యకపోవటం, ఆ దుస్థితిని సమ్మోహం అంటారు. క్రోధం వల్ల శరీరం ఒక్కసారి కంపించిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, గుండెకాయ గమనంలో తేడా వస్తుంది. అప్పుడేమవుతుంది? జ్ఞాపక శక్తి తగ్గుతుంది. జ్ఞాపక శక్తి నశిస్తే సర్వనాశనం అయిపోతాడు వాడు. ఈ విధంగా మానవ పతనమునకు కోపం మూల కారణం. కాబట్టి నా మాట విను, కోపంబు పాపంబు చెలిను ఓహో తెగవరేయ పాడియగునే చింతింపు భోజేశ్వర. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. భాగవతం దశమస్కంధంలో వ్యాసుడు అందించిన ఒక గొప్ప ఆణిముత్యం లాంటి శ్లోకం ఇది. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహ జాయతే అద్యవాబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ కంస మహావీర, మనిషి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా పుడుతుంది. ఒక వ్యక్తి పుట్టాడు అంటే కేవలం పుట్టడం కాదట, ఈ పుట్టుకతో చావు కూడా ఇమిడి ఉన్నది. జీవి భూమి మీద పడగానే అయ్యో పుట్టాడో పుట్టాడో అని సంకలగరేసుకుని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. కానీ వీడు పుట్టాడు, వీడు కొంతకాలం పోయిన తర్వాత శరీరం విడిచిపెడతాడనే సత్యమును మాత్రం జీవులు గుర్తించటం లేదు. మృత్యువెప్పుడు ఒక కోతికి తోకలాగా, పక్షికి రెక్కలాగా మన వెన్నంటే ఉంటుంది, మనతో కలిసే ఉంటుంది. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేళ్ల తర్వాత అయినా సరే మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, ప్రాణికి మరణం తప్పదు సుమా. మరణం కొందరికి ఇవాళ అవ్వచ్చు, కొందరికి ఏడాది తర్వాత అవ్వచ్చు, మరికొందరికి నూరేళ్ల తర్వాత అవ్వచ్చు. మొత్తం మీద ఏదో ఒకనాటికి ప్రతి జీవికి మృత్యువు తప్పదు తప్పదు తప్పదు. యద్దృశ్యం తన్నశ్యం, యత్ ఏది దృశ్యం కనపడుతున్నదో తత్ అది నశ్యం నశించేదే. ఈ మనిషి కంటికి కనబడే ప్రతి వస్తువు నాశనం అవుతుంది. అందుకే భగవంతుడు మన కంటికి కనపడటం లేదట. ఆయన కనపడడానికి ఏదైనా అవతారం ఎత్తితే అవతారాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. కారణం అదే. ఎందుకని, మన కళ్ళు ఎంత గొప్పవో, దీంతో చూసిన ఏ వస్తువైనా టపా కట్టవలసిందే. అందువల్ల ఈ విషయం తెలుసుకున్నవాడు తన బ్రతుకు కోసం ఇతరులను చంపుతాడా? దేహంబు పంచత్వమంద కర్మానుగుండై శరీరి మారుదేహము నూది మరి తొంటి దేహంబు వాయులు తన పూర్వభాగం ఎత్తి వేరొంటిపై వెట్టి వెనుక భాగం వెత్తి గమనించు తృణజలూకయును పోలే వెంటవచ్చు కర్మ విసరంబుమును వేలు గన్న వేళ నరుడు కన్న వెన్న తలచిన కార్యతంత్రంబు కలలోన బాడితోడ కానబడిన ఎట్లు. ఒక్కొక్క వ్యక్తి పగటిపూట ఏదైనా వస్తువుని బాగా చూస్తే లేక ధ్యానం చేస్తే అది రాత్రి వాడి కళ్ళలోకి వస్తుంది. ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాట, బెంజికారు ఒకదాన్ని చూశాడు, తెల్లగా ఉంది, ఇది తమిళనాడు రిజిస్ట్రేషన్ బెంజికారు, భలే ఉంది అనుకున్నాడు. దాన్ని చూశాడు, ఈ తెల్ల కారు బెంజికారు బెంజికారు అని ఉపన్యాసంలో కూడా ఉపన్యాసం మర్చిపోయి దాన్నే ధ్యానం చేశాడు. దానివల్ల ఏమైపోయింది, రాత్రికి నిద్ర పట్టగానే వాడికి ఒక కళ వస్తుందిట. వాడికి కళ ఏమని వచ్చింది, ఆ కళ్ళలో సుకన్య గారి తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చినట్టు చెన్నై రిజిస్ట్రేషన్లో ఉన్న బెంజికారు తెల్లని కారు ఆయన చేతిలో పెట్టి దానం చేసినట్టు కళ వచ్చింది. కానీ కళ్ళు విప్పగానే ఏమైంది, అక్కడ చెన్నై కారు లేదు, తెల్ల కారు లేదు, వీడు హాయిగా మంచం మీద ఉన్నాడు, తెల్లబోయాడు. అర్రే రే, కళ ఎంత బాగుంది, కంకాసేపు ఉంటే బాగుండే, మైదారిది, నేను బయట గంజి తాగినా ఈ బెంజిలో వెళ్ళి సుఖంగా తిరుగుదాం అనుకున్నానే అనుకుంటాట. ఎంత అందంగా చెప్పాడండి పోతన గారు పద్యంలో కూడా సంస్కృతానికి అనువాదంగా, పగలు మేలుగన్న వేళ నరుడు కన్న విన్న తలచిన కార్యతంత్రంబు కలలోన పాడితోడకానబడిన ఎట్లు. పగటిపూట ఎక్కువగా దేనిని చూస్తావో లేక ఏది ఎక్కువగా వింటావో అది నీకు రాత్రి కల్లోకి వస్తుంది. కల్లోకి వచ్చినంత మాత్రం చేత అది నిజమవుతుందా? అవదు. ఇందాక నాతో ఒక ఆవిడ అంది, పురాణం వినడానికి వచ్చిన ఆవిడ, నిన్నటి నుంచి మీరు చెప్పిన పురాణమే బుర్రలో తిరిగి రాత్రి కూడా కల్లోకి అదే వచ్చిందండి, ఆ గజేంద్ర మోక్షం ఆవామనుడే కనబడుతున్నాడు, మీరు మమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారండి అంది ఆవిడ. బాబు, నేనే హిప్నటైజ్ చేశానో తెలియదు కానీ ఆ కథ మహిమ అంత గొప్పది. అంటే ఏమిటనమాట, నువ్వు దేన్ని ఎక్కువగా వింటావో దృష్టి పెడతావో లేక ఎక్కువగా దేన్ని చూస్తావో అది సహజంగా రాత్రి కల్లోకి వస్తుంది. కళలోకి వచ్చినవి శాశ్వతంగా ఉండవు. అలాగే ఈ జన్మలో నువ్వు దేనిని ఎక్కువగా ఆచరించావో దేని మీద దృష్టి పెట్టావో అది పాపమో పుణ్యమో అది నీకు వచ్చే జన్మలో వెంట వస్తుంది. నీ వెంట వచ్చేది ఏమిటనమాట, ఈ జన్మలో నువ్వు చేసిన పాపపుణ్యాలు. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు పగటిపూట మనం చూసిన దృశ్యములు వంటివి, అవి రాబోయే జన్మలో వస్తాయి, అవి కళలో మనకు కనబడినటువంటివి. ఈ సంసారం కూడా కళే. ఈ సంసారం కొంచెం పెద్ద కళ. రాత్రి నిద్రలో వచ్చిన కళ ఒక అరగంటో గంటో లేక 2 గంటలో ఉంటుంది, ఆ తర్వాత కళ చెదిరిపోతుంది. కానీ సంసారం అనే కళ కొంచెం పెద్ద కళ. ఈ కళలో భార్యాభర్తలు అనే పేరుతో 20 ఏళ్లకో 25 ఏళ్లకో 30 ఏళ్లకో చోట చేరతారు. అందులో 2 గంటల కళ కంటే ఇక్కడ వీడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ కళలో గడుపుతాడు. నాకు నేనే నీకు నీవే అని పాడుకుంటాడు పాపం. భార్యాభర్తలు ఇద్దరు, మేమిద్దరం ఒకటే అనుకుంటారు. ఇక ఈ పిల్లల్ని కంటారు, వీళ్ళని పోగేస్తారు, ధనాన్ని పోగేస్తారు, సీరియల్స్ చూస్తారు. క్రమంగా ఏమైపోతుందో 40 ఏళ్లకో 50 ఏళ్లకో ఇద్దరులో ఎవరు ముందో ఎవరి వరకు ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే కళ చెదిరిపోతుంది. కళ్ళ అయిపోయిందండి బతుకు. నేను మా ఆయన కలిసి రోజు 24 ఇడ్లీ వేసుకుని, కొబ్బరి లేని చట్నీ వేసుకుని, నెయ్యి వేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఈ 24 ఇడ్లీస్ నేను ఒక్కదానిలే తినలేకపోతున్నానండి. ఈవిడ ఆయన ఒక్కడు తినలేక ఆయన బాధపడతారు. చూసినాక మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయిన తర్వాత కళ అంటాం. సంసారం ఒక కళ చెదిరినట్టు చెదిరిపోతుంది. ఒకనాటి వాళ్ళు ఇవాళ రమ్మంటే రారు, మళ్ళీ ఆ రూపంతో మళ్ళీ ఇక్కడికి ఎవడన్నా రాగలడు? ఒకసారి ఆలోచించండి. అంతటి త్యాగరాజు ఏమని రాశాడు? మహానుభావుడు త్యాగరాజు లాంటి సంకేత విద్వాంసుడు ఉండడే రామభక్తుడు. ఆయన కూడా చెట్ట చివరి వెళ్ళిపోయే ముందు తరలిపోతమ్మాపై దయ ఉంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్ అన్నాడు. ఆయన నేను తరలి వెళ్ళిపోతున్నాను, కొంచెం నన్ను దయతో చూడండి, మళ్ళీ ఈ జన్మలో ఈ రూపంతో నేను రాను, నన్ను మీ మనస్సులో పెట్టుకోండి అన్నాడు. ఆయనే చెప్పాడు మళ్ళీ ఈ రూపంతో రాలేనని. ఎంతెందుకు? శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు మహాభారతం అశ్వమేధ పర్వంలో నీ విశ్వరూపం ఇంకొక్కసారి చూడాలని ఉంది అన్నాడు. భగవద్గీత మళ్ళీ చెప్పన్నాడు, చీపో ఆ రూపం నేను మళ్ళీ నేను కూడా చూపించలేను. ఆనాటి భగవద్గీత చెప్పేటప్పుడు నీకున్న స్థితి వేరు, నాకున్న స్థితి వేరు. అందువల్ల ఆనాడు నీకు ఆ గీత చెప్పాను. ఇప్పుడు ఆ గీత చెప్పాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం నీ వల్ల నా వల్ల కూడా కాదు. కాబట్టి భగవద్గీత బదులుగా అనుగీత చెబుతాను అని 36 అధ్యాయాలతోటి మళ్ళీ ఇంకో కొత్త గీత చెప్పాడు. మొత్తం భారతంలో 3 గీతలు ఉన్నాయి. మొదటిది అరణ్య పర్వంలో వ్యాధ గీత. ఒక బోయవాడు ధర్మవ్యాధుడు 9 అధ్యాయములతో చెప్పాడు. ఆ తర్వాత 9కి రెట్టింపు 2 9లు 18 అధ్యాయములతో భీష్మ పర్వంలో భగవంతుడు చెప్పాడు, ఇది భగవద్గీత. అది వ్యాధగీత, ఇది భగవద్గీత. మళ్ళీ అదే శ్రీకృష్ణ పరమాత్మ అశ్వమేధ పర్వంలో అర్జునుడికి 18కి రెట్టింపు మళ్ళీ 2 18లు 36 అధ్యాయములతో అనుగీత చెప్పాడు. దానికి అనుగీత అని పేరు. యూట్యూబ్లో కానీ లేకపోతే నా భారతం ఇక్కడ ఉంటే కొనుక్కుని వినండి. అత్యద్భుతంగా చెప్పాడు అనుగీత కూడా. ఈ విధంగా మహాభారతంలో 3 గీతలు ఉన్నాయి. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఒకనొకప్పుడు నేను చూపించిన ఆ రూపము ఆ లీలలు ఈనాడు నేను మళ్ళీ చూపించలేనన్నాడు ఆయన. మహాభారతంలో అరణ్య పర్వంలో భీముడు సౌగంధిక పుష్పాల కోసం వెడుతూ ఉంటే ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. ఆంజనేయుడు నీ విశ్వరూపం చూపించమంటే ఆనాడు సీతకి చూపించిన విశ్వరూపం ఇప్పుడు చూపించలేను. అప్పుడు కాలం వేరు, అప్పుడు అమ్మవారి యొక్క ప్రేమ వేరు. ఇప్పుడు నీకు నేను రూపం చూపించినా ఈ రూపం ఒక పరిమిత రూపం. ఆనాడు లంకానగరంలో సీతాదేవి కోసం నేను ప్రదర్శించిన విశ్వరూపం మళ్ళీ ఈ జన్మలో ప్రదర్శించలేనన్నాడు. ఇదే కాలము యొక్క గొప్పతనం. కాలోహి దురతిక్రమ, కాలం ఎవ్వరం దాటలేము. కాబట్టి నా చిన్నప్పుడు 25 వయస్సులో నేను పురాణం చెప్పినప్పుడుగా చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పగలనా? 1986 అప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లో నేను మొదట ఉపన్యాసం చెప్పాను 86 ఉగాది నాడు. ఓరి బాబో, అప్పుడు ఉపన్యాసం 6 చెప్పాను. ఇప్పుడు 6 చెబితే ఎగిరిపోతున్నాను నేను. నేనే కదా అసలు వినడానికి మీకెక్కడ ఓపిక ఉంది చెప్పడానికి? పోనీ నేను 6 చెప్పినా ఆ వెనకాతలు కూర్చున్నవాడు ఇలా ఎత్తా ఇలా ఎత్తా. చెప్పుతూ ఉన్నవాడి కంటే వినేవాడే తంటా పడుతుంటే ఇంకా చెప్పేవాడే చెబుతాడు. కాబట్టి ఒకనొకప్పటి కాలంలో చెప్పినట్టు ఎలా చెబుతాం? ఆనాటి కాలం వేరు, ఆ విధానం వేరు, ఆ జ్ఞానం వేరు. అందువల్ల సృష్టి ఎప్పుడూ కూడా ఒక రకంగా ఉండదు. కళ వలె క్షణాలలో సంసారం కరిగిపోతూ ఉంటుంది. అందువల్లే జ్ఞానులు సంసారమును స్వప్నముతో పోల్చారు. ఈ స్వప్నములు శాశ్వతము కాదు. నీ జీవితం కూడా స్వప్నం వంటిది. క్షణంలో కరిగిపోయే కల వంటి జీవితం కోసం బంగారం లాంటి చెల్లిని చంపితే ఈ పాపం నువ్వు వచ్చే జన్మలోనో ఈ జన్మలోనో అనుభవించకుండా ఉంటావా? ఒకసారి ఆలోచించు. తృణజలగ అని ఒకటి ఉన్నది. తృణజలువు కంటే గడ్డి మీద వెళ్ళేటటువంటి ఒక జలగ. ఎప్పుడైనా పచ్చగడ్డిలో చూడండి, అప్పుడప్పుడు ఆకుపచ్చగా ఉన్న కొన్ని జలగలు ఉంటాయి. ఈ జలగ ఏం చేస్తుంది? ఇల్లా ఇల్లా వంగుకుంటూ నడుస్తుంది. ముందు భాగం సాగదీసి నేల మీద పెట్టి మళ్ళీ వెనక భాగం ఎత్తి ప్రయాణం చేస్తుంది. తృణజలువు కంటే ఇంకో అర్థం కూడా ఉన్నది. నీళ్లల్లో కొట్టుకుపోయే కొన్ని జలగలు ఉన్నాయి. ఈ జలగలు నీళ్లలో కొట్టుకుపోతున్నప్పుడు దానికి ఒక గడ్డిపరక దొరికితే గడ్డిపరకను పట్టుకుంటుందిట. ఈ గడ్డిపరక మీద వెళ్ళిపోతున్న జలగకి ఇంకో గడ్డిపరక కనపడింది అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది? ఈ గడ్డిపరక మీద నుంచి కొత్త గడ్డిపరక మీదకి వెళ్ళాలనుకుంటుంది. ఈ ముందు భాగం సాగదీసి ఆ కొత్త గడ్డిపరకను ఇలా పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు దానికి దొరికిందంటే ఏది, ముందు భాగమునకు గడ్డిపరక దొరికితే అప్పుడు ఆ గడ్డిపరక మీదకి మొత్తం శరీరం చేర్చి ఈ పాత గడ్డిపరక విడిచిపెట్టేస్తుంది. ఒక జలగ గడ్డిపరకను విడిచి కొత్త గడ్డి పరకని పట్టుకునేదాకా మాత్రమే ఈ పాత గడ్డి పరకని పట్టుకుని కొత్తది దొరికాక పాతది ఎలా విడుస్తోందో మానవుడు కూడా ఇంకొక శరీరం వీడి కోసం సిద్ధమయ్యేదాకా ఈ శరీరంలో ఉంటాడు. ఇంకో శరీరాన్ని యముడు తయారు చేసి అక్కడ పెట్టగానే ఆ శరీరంలో ప్రవేశిస్తాడు, ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. జలగ గడ్డిపరక విడిచేటప్పుడు బాధపడ్డంలా, కానీ ఒక్క మానవుడు మాత్రమే ఈ శరీరం విడిచి కొత్త శరీరంలోకి వెళ్ళడానికి ఎంత బాధపడిపోతాడో, అయ్యయ్యో ఎంతో కష్టపడి ఈ బాడీని నేను పెంచానండి, బట్టలు కట్టానండి, దీనికి సెంటు పూశానండి, శుభ్రంగా గంధం పూశానండి, పైగా పువ్వులతో పాటు మరీ పూశానండి, ఇన్ని రకాలుగా సేవ చేసుకున్న ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి మనస్సు అంగీకరించటం లేదు అని ఏడుస్తాట. నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా, సంతోషించినా సంతోషించకపోయినా ఈ శరీరం గడ్డిపరకే. జలగ గడ్డిపరక విడిచినట్టుగా నీ ఆత్మ కూడా ఏదో ఒకనాడు ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఇది గ్రహించిన వాడు తన ప్రాణం కోసం, తన సంపద కోసం ఇతరులను హింసించడు. నువ్వు జ్ఞానివి, ఇది గుర్తుపెట్టుకో అని కంసునికి చాలా చెవిని ఇల్లు కట్టుకుని పోరి చెప్పాడు ఆయన.